అందరికీ నమస్కారం. గత వారం మనం సౌందర్యలహరిలోని హరిస్త్వామారాధ్య అన్న శ్లోకం యొక్క మొదటి రెండు పాదాల అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన రెండు పాదాల అర్థాన్ని తెలుసుకుందాం. ఒకసారి ఆ శ్లోకాన్ని నేను చదువుతాను.
హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతా.
శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తినప్పుడు, ఓ తల్లి, ఓ ప్రణత జన సౌభాగ్యజనని, కేవలం నీ దయ వలన మాత్రమే ఆయన భువనమోహన సౌందర్య రాశిగా మారి దేవతలకి మాత్రమే అమృతాన్ని పంచడంలో విజయాన్ని సాధించి, అంతేకాకుండా పరమశివుడంతటి వాడి మనసుని శోభింపజేయగలిగాడు అన్నది మొదటి రెండు వాక్యాల యొక్క. ఇక
స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా.
స్మరహ అపి, స్మరుడు కూడా, త్వాం నత్వా నిన్ను పూజించి, రతినయన లేహ్యేన వపుషా, నయనం రతినయనం అంటే రతీదేవి యొక్క కళ్ళు, రతినయన లేహ్యేన, లేహ్యము అంటే అత్యంతం ఆస్వాదించదగినటువంటి పదార్థాన్ని లేహ్యం అంటారు. కాబట్టి రతీదేవి యొక్క కళ్ళకి చాలా ఇంపుగా కనిపించేటటువంటి, రతీదేవి తన కళ్ళతోటి ఆస్వాదించగలిగినటువంటి వపుష శరీరాన్ని కలిగినటువంటి మన్మధుడు కూడా, స్మరుడు కూడా నిన్ను ఆరాధించి, నిన్ను పూజించి ఆయన మహతాం మునీనామపి అంతః ప్రభవతి, మహత్తరమైనటువంటి మహనీయులైనటువంటి మునుల యొక్క మనస్సుల్లో ఆ మన్మధుడు ప్రభవించగలుగుతున్నాడు. ఇది కేవలం నీ మహిమే తల్లి అని శంకరులు అంటున్నారు. అయితే అమ్మవారి దయని ఇంతగా పొందినటువంటి ఈ మన్మధుడు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, పురాణాల్లో మన్మధుడిని గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథల యొక్క సారాంశం ఏమిటంటే, బ్రహ్మగారి ఆజ్ఞ మేరకి మన్మధుడు సృష్టి కార్యాన్ని చేసేలా, సృష్టి కార్యాన్ని ముందుకు సాగేలా ప్రేరేపణ చేస్తాడు. మన్మధుడి యొక్క సామంతుడు వసంతుడు, అంటే వసంత ఋతువు. కాబట్టి ఎక్కడికి మన్మధుడు వెళ్తే అక్కడికి వసంతుడు వస్తూ ఉంటాడు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, వసంతకాలంలో, వసంత ఋతువులో ఏ విధంగా అయితే ప్రకృతి ఎంతో అందంగా పరిఢవిల్లుతూ ఉంటుందో, ఎక్కడ చూసినా పచ్చదనమే, పుష్పాలు పూస్తూ ఉంటాయి, మొక్కలు చిగురుస్తూ ఉంటాయి, పుష్పాలు పూస్తూ ఉంటాయి, కోయిలలు పూస్తూ ఉంటాయి, పక్షులు పాడుతూ ఉంటాయి, చల్లగాలు వీస్తూ ఉంటాయి, వసంత ఋతువు చాలా అందంగా ఉంటుంది. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వసంతుడి సహాయంతో మన్మధుడు సృష్టిస్తూ ఉంటాడు. తద్వారా ప్రజల మనస్సుల్లో ఆహ్లాదకరమైన భావాల్ని నింపి వారిని తదుపరి సృష్టి కార్యక్రమానికి వారిని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. ఇది మన్మధుడు చేసేటటువంటి విధి నిర్వహణ. అయితే ఒకనొకప్పుడు తారకాసురుడు అన్న ఒక రాక్షసుడు చాలా విజృంభించి ముల్లోకాలని అల్లకల్లోలం చేసేస్తున్నాడు. ఆ తారకాసురుడి యొక్క వరబలం ఏమిటి అంటే, అతి తీవ్రమైనటువంటి వైరాగ్య నిష్టలో ఉన్న శివుణ్ణి గమనించాడు. పరమశివుడి యొక్క వైరాగ్య నిష్టని గమనించాడు తారకాసురుడు. తాను కూడా తపస్సు ప్రారంభించాడు, బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు, మెప్పించి ఒక వరం కోరుకున్నాడు. అదేమిటంటే, శివుడి కుమారుడి వలన మాత్రమే, కుమారుడి చేతిలో మాత్రమే నా ప్రాణాలు పోవాలి, నాకు ఆయన వలనే మరణం తప్ప ఇంకా వేరెవ్వరి వలన మరణం లేకుండా నాకు వరం ఇమ్మని బ్రహ్మదేవుణ్ణి కోరాడు తారకాసురుడు. అయితే శివుడు ఎప్పుడు ఆ తపశ్చర్యలోంచి బయటికి వస్తాడు, ఎప్పుడు వివాహం ఆడతాడు, ఎప్పుడు ఒక కుమారుడి ద్వారా ఈ తారకాసుడు సంహారం జరుగుతుంది అన్న ప్రశ్న దేవతల్ని బాధించసాగింది. ఒక పక్కన తారకాసురుడి యొక్క మదోన్మత్తత చాలా ఎక్కువైపోయింది, ముల్లోకాలని అల్లకల్లోలం చేసేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవతలందరూ బ్రహ్మదేవుడికి మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడు ఇంద్రుడు మన్మధుని ఆదేశించారు. మన్మధుణ్ణి వెళ్ళి శివుడి యొక్క మనస్సును కూడా క్షోభింపజేయమని వాళ్ళు మన్మధుణ్ణి నియోగించారు. ఎందుచేతనంటే మన్మధుడి యొక్క కార్యమే అది. అయితే ఇక్కడ శంకరులు ఒక శ్లోకంలో అంటున్నారు,
ధను పౌష్మం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయోధన రథః తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే.
ఇంద్రుడి ఆజ్ఞ మేరకి పరమశివుణ్ణి చెలింపజేయడానికి, పరమశివుడి మనస్సును చెలింపజేయడానికి మన్మధుడు బయలుదేరాడట. శివుడు కైలాస పర్వత శిఖరాన ఆయన తీవ్రమైన తపోనిష్టలో మునిగి ఉన్నాడు. హిమవంతుడి ఆదేశం మేరకు పార్వతీదేవి పరమశివుడి పరిచర్యలో ఉంది. ఎప్పుడు ఆయన తనని కరుణిస్తాడా అని వేచి చూస్తోంది పార్వతీదేవి. అటువంటి సమయంలో మన్మధుడు బయలుదేరాడు. అయితే మన్మధుడి దగ్గర ఉన్నటువంటి సామగ్రి ఏమిటి, ఆయన బలం ఏపాటిది అని ప్రశ్నిస్తే శంకర్లు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు,
ధను పౌష్పం మౌర్వీ.
ఆయన దగ్గర ఉన్నటువంటి ధనస్సు ఏమిటంటే పౌష్పం ధను, కేవలం పుష్పాలతోటి తయారు చేసిన ధనస్సుట. అలాగే మధుకరమయీ మౌర్వీ, ఆ ధనస్సుని బంధించేటటువంటి అల్లెత్రాడు ఏదైతే ఉందో అది మధుకరమయీ. మధుకరాలు అంటే తేనెటీగలు. ఆ తేనెటీగల గుంపే ఒక అల్లెత్రాడుగా మారి, ఒక అల్లెత్రాడుగా అయ్యి ఆ ధనస్సుని చుట్టుకొని ఉన్నాయట. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః, ఐదు బాణాలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా పువ్వులే. అందుకనే మన్మధుడికి ఉన్నటువంటి ఎన్నో పేర్లలో పంచబాణ అని కుసుమబాణ అని పేర్లు ఉన్నాయి. పంచబాణ అంటే ఐదు బాణాలు కలిగిన వాడు, ఆ ఐదు ఏమిటంటే కుసుమాలే కాబట్టి కుసుమబాణ. అదేవిధంగా మన్మధ, మనస్సుని మధింపజేసేవాడు కాబట్టి ఆయనకి మన్మధుడు అని పేరు. సమస్త ప్రాణికోటి తనను స్మరిస్తారు కాబట్టి స్మరింపజేసేవాడు స్మరుడు. అలాగే అందరికంటే కూడా చాలా అందమైన రూపాన్ని ధరించాడు కాబట్టి ఆయనకి కామరూపుడు, కామః, కామదేవః ఈ విధంగా పేర్లున్నాయి. అటువంటి మన్మధుడు పరమశివుడి మనస్సును చెలింపజేయడానికి బయలుదేరినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఏమిటయ్యా అంటే పుష్పములతో చేసినటువంటి ఒక ధనస్సు, తేనెటీగల గుంపుతోటి అల్లినటువంటి అల్లెత్రాడు, అలాగే ఐదు పువ్వులు మాత్రమే బాణాలుగా ఉన్నాయి. పోనీ ఏదైనా బలమైన రథం ఉందా, ఒక భయం వేస్తే వెనక్కి పారిపోదామని చూస్తే అది కూడా మలయమరు ఆయోధన రథ, ఆయన దగ్గర ఆయన చేసే యుద్ధానికి సిద్ధమైనటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి రథం ఏమిటంటే మలయమరు అంటే మలయమారుతం, చల్లటి కొండగాలి మాత్రమే ఆయన రథం. అటువంటి రథంలో బయలుదేరాడు మన్మధుడు. బయలుదేరిన వెంటనే ఆయన కైలాస పర్వతానికి చేరుకోగానే కైలాస పర్వతం అంతా భయంకరమైన నిశ్శబ్దం అలుముకుని ఉంది. పరమ వైరాగ్యశాలి అయినటువంటి పరమేశ్వరుడు తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన పరిచర్యలో పార్వతీదేవి అత్యంత శ్రద్ధాభక్తులతోటి ఆ పరిచర్యలో నిమగ్నమై ఉంది పార్వతీదేవి. అలాంటప్పుడు మన్మధుడు అక్కడికి చేరుకోగానే ఆయన సామంతుడు అనుచరుడు అయినటువంటి వసంతుడి మహిమ వలన పరమేశ్వరుడి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చదనంతో నిండిపోయాయి, పరిమళంతో నిండిపోయాయి, చక్కగా కోయిలలు పాడుతున్నాయి, చక్కటి చల్లటి గాలులు వీస్తున్నాయి. అటువంటి సమయం చూసుకుని మన్మధుడు మెల్లిగా తన బాణాలని సంధించి ఒక్కొక్కటిగా పరమశివుడి హృదయాన్ని గురి చూసి విసిరి కొట్టాడు. వెంటనే శివుడి మనస్సు కొన్ని క్షణాల పాటు చెలించింది. పార్వతీదేవి వైపు చూసిన శివుడి మనస్సు అనురాగంతో నిండింది. తనకి తన అనుమతి లేకుండా ఎవరు తన పరిసరాల్లోకి ప్రవేశించారు, ఎవరు తన తపో నిష్ఠని భంగం చేయదలుచుకున్నారు అన్న ఒక కుతూహలంతో పరమశివుడు చుట్టుపక్కల చూసినప్పుడు మన్మధుడు కనిపించాడు. పరమశివుడు కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మూడో కంటిని తెరిచాడు. మన్మధుడిని వెంటనే భస్మం చేసేశాడు. ఆ విధంగా మన్మధుడు భస్మం అయిపోతే ఒక బూడిద కుప్పగా మిగిలినటువంటి భర్తని చూసి రతీదేవి ఎంతో రోదించింది. ఆవిడ దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఆవిడ అలా కన్నీరు కారుస్తూ ఉంటే అమ్మవారు రతీదేవిని చూసి జాలిపడింది. అప్పుడు అమ్మవారు రతీదేవికి ఒక వరం ఇచ్చింది. నీ కళ్ళకి నీ భర్త ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. నేను నీ భర్తని పునరుజ్జీవితుణ్ణి చేస్తున్నాను. అయితే నీ కంటికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు. ఇంకా మిగిలిన వారికి మాత్రం మన్మధుడు అనంగుడు మాత్రమే. అందుకనే మన్మధుడికి ఉన్న ఇంకొక పేరు అనంగ అని, అంటే శరీరం లేనివాడు అని అర్థం. అయితే దేహరహితుడు అయినప్పటికీ కూడా పూర్వం ఏ విధంగా అయితే సృష్టి కార్యాన్ని చేయటానికి ప్రాణికోటిని మన్మధుడు ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడో అదేవిధంగా నా మహిమ వలన, నా ఆశీర్వచన బలం వలన ప్రజలందరి హృదయాల్లో తాను ప్రజలందరి హృదయాల్ని తాను అధిష్టానంగా చేసుకుని ఒక యోగంతో, ఒక మోహన శక్తితోటి, ఒక సమ్మోహన శక్తితోటి వాళ్ళని ప్రేరేపిస్తూనే ఉంటాడు అనంగుడు అని అమ్మవారు మన్మధుణ్ణి ఆశీర్వదించింది. ఆశీర్వచన యొక్క బలాన్ని, మన్మధుడి యొక్క బలాన్ని తెలియజేస్తూనే శంకరులు ఈ రెండు శ్లోకాలని చెప్పారు. కాబట్టి రతి నయన లేహ్యేన వపుష, అంటే రతీదేవి తన కన్నులతోటి ఆస్వాదించగలిగినటువంటి రూపం కలిగిన మన్మధుడు, అంటే రతీదేవి కళ్ళకి ఎంతో అందంగా ఎప్పుడూ ఆ మన్మధుడు కనిపిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా అనంగుడై, శరీరరహితుడై, ఒక ప్రేరేపణ శక్తితోటి మహత్తరమైనటువంటి మునుల యొక్క మనస్సుల్లో సహితం తిష్ట వేసుకుని వాళ్ళ మనస్సుల్ని సహితం క్షోభింపజేయగలుగుతున్నాడు మన్మధుడు. ఓ తల్లి, ఇదంతా నీ ఆశీర్వచన బలమే అని శంకరులు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ధనుః పౌష్పం మౌర్వి అన్న శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు క్వణత్ కాంచీదామ కరి కలభ కుంభస్తనత అన్న శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అర్థాన్ని వివరించబోయే ముందర ఈ శ్లోకాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. క్వణత్ కాంచీదామ కరి కలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలైః పురస్తాదాస్తాం నః పురమథితుః ఆహో పురుషికా. పురమథితుః ఆహో పురుషికా అని శ్రీ శంకరులు అమ్మవారిని సంబోధిస్తున్నారు. పురమథిత అంటే పురాన్ని మథించినవాడు, త్రిపురాసురుల్ని మథించినవాడు, త్రిపురాసుర సంహారం చేసినవాడు అయినటువంటి శివుడు. పురమథితుః అంటే శివుని యొక్క పురుషిక, అహంకార స్వరూపుణి అయినటువంటి ఓ అమ్మ, నువ్వు దేదీప్యమానమైన రూపంతో వెలుగొందుతున్నావు అని ఈ శ్లోకంలో శంకరులు వర్ణిస్తున్నారు. క్వణత్ కాంచీదామ, క్వణత్ అంటే చిరు సవ్వడి అని అర్థం. చిరుమువ్వల సవ్వడిని క్వణత్ అని చెప్పుకోవచ్చు. కాంచీదామ అంటే బంగారపు వడ్డాణం. క్వణత్ కాంచీదామ అంటే మువ్వలు కలిగినటువంటి బంగారపు వడ్డాణం ధరించింది అని అర్థం. క్వణత్ కాంచీదామ కరి కలభ కుంభస్తనత,
కరి అంటే ఏనుగు, కలభము అంటే పిల్ల, కరికలభము అంటే ఏనుగు పిల్ల. సాధారణంగా నిఘంటువులో ఎలా ఇస్తారంటే, కరికలభం అంటే 30 సంవత్సరాల వయసున్నటువంటి ఏనుగు పిల్లని, ఆ యవ్వన ప్రాయంలో అడుగుపెడుతున్నటువంటి ఏనుగు పిల్లని కరికలభం అంటారు. కరికలభము యొక్క కుంభముల వంటి స్తనముల చేత నత కొద్దిగా వంగినది అమ్మవారు, కాబట్టి ఆవిడ్ని కరికలభ కుంభ స్తననత అని వర్ణించారు శ్రీ శంకరులు. అలాగే పరీక్షీణ మధ్యే, నడుము మాత్రం మధ్యే మధ్యభాగమునందు మాత్రం పరీక్షీణ కృశించి ఉన్నది అంటే సన్నటి నడుము కలిగినది. అదేవిధంగా పరిణత శరచంద్రవదన, పరిణత అంటే పూర్తిగా వికసించిన అనుకోవచ్చు. ఇక్కడ చంద్రుడు వికసించడం ఏమిటి అంటే పౌర్ణమి నాడు పరిపూర్ణంగా ఉంటాడు కాబట్టి చంద్రుడు పరిణత శరచంద్ర, శరత్కాలీనంలో కనిపించేటటువంటి, శరత్కాలంలో కనిపించేటటువంటి చంద్రుడు ఎంతో అందంగా ఉంటాడు, వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు. అటువంటి శరదృతువులో కనిపించే పౌర్ణమి నాటి చంద్రుడి లాంటి ముఖం కలిగినది అమ్మవారు కాబట్టి ఆవిడ్ని పరిణత శరచంద్రవదన అన్నారు. ఇంతవరకు అమ్మవారి యొక్క స్త్రీ సహజమైనటువంటి స్నిగ్ధమైన ముగ్ధమైనటువంటి మార్ధవమైనటువంటి రూపం వర్ణింపబడింది శ్రీ శంకరుల చేత. ఇంకా తర్వాత అంటున్నారు, ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైహి, కరతలైహి చేతుల్లో ధనుహు ధనుస్సుని, బాణాన్ బాణాల్ని, పాశం తాడుని, శృణిం అంటే అంకుశాన్ని ధరించి పురస్తాద్ ఆస్తాంనః, ఓ అమ్మ పురస్తాత్ నహ పురస్తాత్ మా ముందర ఆస్తాం నువ్వు ఉందువుగాక అని శంకరులు వేడుకుంటున్నారు. అయితే అమ్మవారు ఆవిడ స్వరూపం ఎలాంటిది అంటే పురమథితుహు ఆహో పురుషిక, శివుడి యొక్క అహంకార స్వరూపునివి నువ్వు, అంటే శివుడి యొక్క అహంకారాన్ని నువ్వే, అలాంటి నువ్వు నహ పురస్తాత్ మా ముందర ఎల్లప్పుడూ ఉందువుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. అయితే ఈ శ్లోకాన్ని చదివినప్పుడు ఇంకా ముందు ముందు ఎన్నో శ్లోకాలు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే అమ్మవారి రూప సౌందర్యం, అమ్మవారి యొక్క శరీరాంగాల వర్ణన ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, భగవంతుల్లో భక్తుడు చూడవలసింది ఒక పవిత్రత, ఒక గొప్పతనం, ఒక మహిమ, కానీ అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించడం ఏమిటి, అమ్మవారి శరీరావయవాలను వర్ణించడం ఏమిటి అన్న ప్రశ్న చాలామందికి కలుగుతుంది. ఆ ప్రశ్నకి నాకు తోచినటువంటి సమాధానం యథాశక్తి నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనకి కావలసింది, మనం అర్థం చేసుకోవలసింది భగవతత్వం. ఈ సృష్టి అంతా కూడా ఒక శక్తి ఉందని, ఒక శక్తి ఈ సృష్టిలో నిబిడీకృతమై ఉందని, ఒక శక్తి, ఒక అనంతమైనటువంటి శక్తి ఈ సృష్టిని ఆవరించి ఉందని, ఈ సృష్టి లోపల ఉంది, ఈ సృష్టిని ఆవరించి ఉంది, ఈ సృష్టే తానై ఉంది అని వేదం చెప్తోంది. అయితే ఆ శక్తిని ఒక రూపంలో మనం చూడాలి అనుకున్నప్పుడు, ఒక స్త్రీ రూపంలో చూడాలి అని అనుకున్నప్పుడు, ఒక దేవిగా, ఒక లలితాంబికగా, ఒక మహేశ్వరిగా మనం చూడగోరినప్పుడు, చూడాలని కల్పన చేసుకున్నప్పుడు, అప్పుడు అమ్మవారు ఇలాంటి రూపంలో అంటే పరిణత శరచంద్రవదన అని, ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైహి అని, లేదా పరీక్షీణ మధ్యే, ఈ విధంగా అమ్మవారు దర్శనమిస్తుంది. కాబట్టి ఒక స్త్రీమూర్తి మన ముందర ఉన్నప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో అమ్మవారు కూడా అదేవిధంగా కనిపిస్తుంది. కాబట్టి అమ్మవారిని ఆ విధంగా వర్ణించడంలో అశ్లీలత ఏమీ లేదు అని నా ఉద్దేశం. మరి ఇంకొక విషయం ఏమిటంటే, మన మనసులో ఉన్న భావాల్ని, ఇంకా బాగా చెప్పాలంటే మన మనసులో ఉన్నటువంటి వికారాలని కొంతసేపు పక్కన పెట్టి ఈ సమస్త సృష్టిని ఏది ఎలా ఉందో అలా మనం చూడగలిగిన నాడు ఏ వస్తువులోనూ అశ్లీలత, అసభ్యత అన్నది కనిపించనే కనిపించదు. సృష్టి మొత్తం సౌందర్యమే నిండి ఉంది. అందుకనే శంకరులు సౌందర్యలహరిలో ముందర ఒక స్త్రీమూర్తిని వర్ణించారు. అమ్మవారి యొక్క చిరునవ్వుని, అమ్మవారి ముఖమండలాన్ని, అమ్మవారి నాసికని, అమ్మవారి భుజ సౌందర్యాన్ని, అమ్మవారి పాదాలని ఇలా ఎన్నో రకాలుగా ఆయన వర్ణించి మెల్లిమెల్లిగా శంకరులు ఏమంటారంటే, అమ్మా, ఈ సృష్టి అంతా నువ్వు నిండి ఉన్నావు. నువ్వు వాయుదేవతవి, నువ్వే వాయుదేవుడివి, నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే ఆకాశానివి, నువ్వే ఇలాగ సమస్త దేవతలు, నువ్వే సర్వ మానవులు, నువ్వే సమస్త ప్రాణికోటి, నువ్వే నిండి ఉన్నావు. అంటే మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకుంటూ పోతే, ముందర ఒక విగ్రహాన్ని లేదా ఒక మూర్తిని మన ముందర ప్రతిష్ఠింపజేసుకుని ఆ మూర్తిలో, ఆ విగ్రహంలో శక్తి యొక్క రూపకల్పన చేసుకుని, శక్తి ఒకవేళ ఒక స్త్రీమూర్తిగా ధరిస్తే ఎలా ఉంటుంది అన్న భావంతో ఆ స్త్రీమూర్తి వైపు చూస్తూ, ఆ స్త్రీమూర్తిని పూజిస్తూ, భావిస్తూ, జపిస్తూ మెల్లిమెల్లిగా ఇక్కడ నా ఎదురుకుండా ఉన్న విగ్రహంలో ఎవరైతే ఉన్నారో, ఏ శక్తి అయితే నిబిడీకృతమై ఉందో అదే శక్తి నా చుట్టూతా వ్యాపించి ఉంది అని అర్థం చేసుకోవటానికి శంకరులు ఇక్కడ బీజం వేస్తున్నారు. అందుకనే ఈ శ్లోకాన్ని ధ్యాన శ్లోకం అంటారు. ఎందుకంటే ఒకవేళ అమ్మవారు కనుక మన ముందర ఒక స్త్రీమూర్తిగా ప్రత్యక్షమైతే ఎలా ప్రత్యక్షం అవుతారు ఆవిడ అన్నది ఈ శ్లోకంలో వర్ణించారు. కాబట్టి మరొక్కసారి ఈ శ్లోకం యొక్క భావాన్ని మనం తొందరగా చూద్దాం. క్వణత్కాంక్షీదామ, చిరు సవ్వడి చేస్తున్నటువంటి మువ్వలు కలిగిన బంగారపు వడ్డాణం ధరించినది, కరికలభ కుంభస్తననత, ఏనుగు పిల్లల యొక్క కుంభముల వంటి స్తనముల భారముతో కొద్దిగా వంగినది, పరిక్షీణ మధ్యే నడుము భాగములో మాత్రం కృషించినది, అనగా సన్నటి నడుము కలది, అలాగే పరిణత శరచంద్రవదన, అంటే పౌర్ణమి నాటి శరత్కాలీన చంద్రుడులాగా ఎంతో అందమైన గుండ్రటి కాంతులీనే ముఖం కలిగినది అయినటువంటి అమ్మవారు, ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైహి, తన నాలుగు చేతుల్లోనూ ధనుస్సుని, బాణాలని, పాశాన్ని, పాశం అంటే తాడు అని అర్థం, శృణిం అపి అంకుశాన్ని కూడా ధరించి, పురమథితు ఆహో పురుషిక, పురమథిత అంటే శివుడు త్రిపురాసురుల్ని జయించినవాడు కాబట్టి, త్రిపురాసుర సంహారకర్త కాబట్టి ఆయనకి పురమథిత అన్న పేరు. పురమథితు శివుని యొక్క ఆహో పురుషిక, ఓహో ఆహా అని మనం తెలుగులో అన్నట్టు ఆహో అన్నది సంస్కృతంలో ఒక ఆశ్చర్యార్థకం. కాబట్టి ఓ అమ్మా, ఆహా, నువ్వు శివుడి యొక్క అహంకార స్వరూపునివి. పురుషిక అంటే అహంకార స్వరూపుని అని అర్థం. అంటే నువ్వే శివుడు, శివుడే నువ్వు, శివుడు నేను అని అనుకుంటున్నాడంటే ఆ నేను అనే భావం నువ్వే అనే అర్థం. కాబట్టి అటువంటి అమ్మా నువ్వు పురస్తాత్ ఆస్తాం నహ, నహ పురస్తాత్ మా ముందర ఆస్తాం, నువ్వు ఉందువుగాక అని ఈ శ్లోకం యొక్క భావం. అయితే ఇక్కడ సాధారణంగా కలిగే మరొక సందేహాన్ని మీకు విన్నవిస్తాను. అది ఏంటంటే, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు, బాగుంది, అయితే కేవలం యుద్ధంలో, యుద్ధరంగంలో యుద్ధం చేసేటటువంటి వీరులకు మాత్రమే ఉండేటటువంటి ఆయుధాలని ఎందుకు ధరించింది అమ్మవారు? ఒక పక్క సౌమ్యంగా, మార్దవంగా, ఎంతో మృదువుగా, అందంగా కనిపిస్తున్నటువంటి అమ్మవారు అటువంటి ఆయుధాలని ఎందుకు ధరించింది? బాణం, బాణాలు, ధనుస్సు, ఒక పాశం అంటే ఒక తాడు, ఒక అంకుశం, ఇవన్నీ ఎందుకు ధరించాల్సి వచ్చింది అన్న ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. దీనికి రెండు రకాలుగా సమాధానం చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే, స్థూల దృష్టితోటి పరిశీలించినట్లయితే అమ్మవారు ఆ ఆయుధాలని ధరించి నేను ఎప్పుడైనా సరే, ఏ నిమిషమైనా సరే దుష్టుల్ని, దుష్టమైన స్వభావం కలవాళ్ళని శిక్షించడానికి నేను సిద్ధంగా ఉంటాను, తద్వారా సజ్జనుల్ని రక్షించడానికి నేను సమర్థురాలనే ఉన్నాను అని అమ్మవారు సూచిస్తున్నట్టుగా ఉంటుంది. ఇది స్థూల దృష్టితో చూస్తే ఇలా మనం అనుకోవచ్చు. అయితే సూక్ష్మ దృష్టితోటి పరిశీలించినట్లయితే అసలు ఆ ధనుస్సు ఏమిటి, అలాగే ఆ బాణాలంటే ఏమిటి? ఎందుకంటే లలితా సహస్రంలో అమ్మవారి ఈ రకంగా వర్ణించబడింది, రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక అని అమ్మవారు వర్ణించబడింది. లలితా సహస్రంలో ఉన్న ఆ నాలుగు వాక్యాలకి ఈ శ్లోకానికి చాలా చేరిక ఉంది, పోలిక ఉంది. నిజానికి ఈ శ్లోకంలో మనం భావాన్ని సునిశితంగా అర్థం చేసుకున్నట్లయితే లలితా సహస్రంలో అమ్మవారిని వర్ణిస్తూ రాగస్వరూప పాషాఢ్య తదితరమైనటువంటి వాక్యాలని ఎందుకు వ్రాసారో మహర్షులు అన్నది అర్థమవుతుంది. ఎందుచేతనంటే అమ్మవారి ఒక చేతిలో ఉన్నటువంటి విల్లు, అది నిజానికి విల్లు కాదు, అది మనస్సు. అలాగే మరొక చేతిలో ఉన్నటువంటి బాణాలు పంచబాణాలు అంటే పంచ తన్మాత్రలు అని అర్థం. పంచ అంటే ఐదు, తన్మాత్రలు అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధాలని పంచ తన్మాత్రలు అంటారు. ఇవేమి మనకి జీవితంలో అనుభవంలోకి రానివి కావు, ఇవేమీ కొత్త విషయాలు కావు, పదాలే కొంత కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతినిత్యం ప్రాణికోటి అంతా కూడా వేటి వలన సుఖం అనుభవిస్తోంది అంటే ఈ పంచతన్మాత్రల ద్వారానే. ఈ పంచతన్మాత్రలని అనుభవించడం ద్వారానే సుఖ దుఃఖాల యొక్క అనుభవం అన్నది ప్రాణికోటికి సంభవిస్తోంది. ప్రాణికోటి అంటే జీవులు, మనుష్యులు అనుకుందాం. లేకపోతే అంటే అర్థం ఏమిటంటే, చూడండి, శబ్దం అంటే వినే ధ్వని. మనం ఎప్పుడూ కూడా మంచి మంచి ధ్వనుల్ని, చెవికి ఇంపుగా ఉండేటటువంటి ధ్వనుల్ని వినాలనుకుంటాం. అలాగే స్పర్శ, వేడిగా ఉన్నప్పుడు చల్లటి స్పర్శ కావాలనుకుంటాం, అలాగే బాగా చలేస్తున్నప్పుడు వెచ్చగా ఉండాలనుకుంటాం, అదే స్పర్శ. రూపం, రూపం అంటే రంగు అని అర్థం. ఎప్పుడూ రకరకాలుగా మనసుకి ఆస్వాదం కలిగించేలాగా, మనం ఆస్వాదించగలిగేలాగా మంచి మంచి రంగుల్ని చూడాలని అనుకుంటాం. రసం, రసం అంటే రుచి అని అర్థం. రుచికరమైనటువంటి వంటకాలని తినడం ద్వారా రసాన్ని అనుభవిస్తాం. అలాగే గంధం అంటే మంచి వాసన. ఈ విధంగా కేవలం మనుషులే కాదు, సమస్త ప్రాణికోటి ఈ పంచతన్మాత్రల్ని అనుభవించడం ద్వారా, అయితే ఈ పంచతన్మాత్రలు ఎందులో ఉంటాయంటే వాటిని విషయాలు అంటారు. అంటే ఇప్పుడు టీవీ అన్నది ఒక విషయం, ఆ టీవీలో ఉన్నది ఏమిటి అంటే అందులో శబ్దం ఉంది, రూపం ఉంది. అలాగే మనం స్వీకరించేటటువంటి ఆహారంలో రసం ఉంది, గంధం ఉంది. ఇలాగా రకరకాల పదార్థాలని అనుభవించడం ద్వారా, ఆస్వాదించడం ద్వారా మనం ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలని అనుభవిస్తున్నాం. అయితే మనోరూపేక్షు కోదండ అని అమ్మవారు వర్ణించబడింది లలితా సహస్రంలో. అంటే మనస్సు అనే రూపం కలిగినటువంటి చెరుకుగడ యొక్క విల్లుని, చెరుకుగడ వంచేసి ఒక విల్లుగా తయారు చేస్తే అది అమ్మవారి చేతిలో ఉందిట. అది నిజానికి చెరుకుగడతో చేసిన విల్లు కాదు, అది మానవుల యొక్క మనస్సే అని మహర్షులు చెప్తున్నారు. అలాగే పంచతన్మాత్ర సాయక, సాయకాహ అంటే బాణాహ, బాణములు అని అర్థం.